ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృపలో అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ దినమందు ప్రకటన గ్రంథంలో 7 సంఘములకు రాయబడినటువంటి విషయములలో మరి ఒక సంఘమైనటువంటి తుయతైర సంఘమునకు రాయబడిన విషయములను గురించి మనము ధ్యానించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ విషయములు ధ్యానించక ముందు మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైన తండ్రి, కృప కలిగిన దేవ, మీ యొక్క సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాము. మీ యొక్క మాటలను ధ్యానించవలనని మేము వేచి ఉంటుండగా మీ యొక్క మాటలు మా యొక్క హృదయంలోనికి చొచ్చుకొని పోయి మీరు మాకు తెలియజేసేటువంటి ఆ యొక్క వార్తను మేము గ్రహించేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. సంగములకు రాయబడినటువంటి ఆ యొక్క విషయముల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను సరిచేయనై ఉన్నటువంటి విషయములను మేము తెలుసుకుని ఉన్నట్లుగా వాటిని మా హృదయములకు అప్లై చేసుకుని వాటిని ఫాలో అయ్యేటువంటి వారినిగా మమ్మలను చేయండి. క్రీస్తునామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ తుయతైర సంగములకు రాయబడినటువంటి విషయములు ప్రకటన గ్రంథము 2:18-29 వరకు రాయబడి ఉన్నవి. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, తుయతైరలోనున్న సంగపు దూతకు ఇలాగ వ్రాయము, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుతున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములన్నీ తెలుసుకును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోగతను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైని మరి ఏ భారము పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారమిచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. ఇక్కడ వ్రాయబడినటువంటి విషయములను మనము చూచినట్లయితే, మొదటిగా దేవుని కుమారుడు తనను తాను పరిచయం చేసుకున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాము. ఒక్కొక్క సంగములకు రాయబడినటువంటి సమాచారములో, పత్రికలో ఆయన తనను గురించి తాను ఒక్కొక్కనిగా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. మొదటి నుండి కూడాను ఇప్పటి వరకు మనం చూసినటువంటి 3 సంఘములకు తనను తాను పరిచయం చేసుకున్నటువంటి ఆ యొక్క మాటలు అనేటువంటివి వేరుగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క సంఘమునకు తనను తాను పరిచయం చేసుకుంటూ ఆయన ఏమని చెప్తూ ఉన్నాడంటే, అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడును అని తనను గురించి తాను చెప్తూ ఉన్నాడు. తనను తాను దేవుని కుమారునిగా చెప్తూ దేవునికి ఉన్నటువంటి కొన్ని పోలికలను ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ విధముగా దేవుడు సర్వము తానే అయి ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి పోలికలను మనం గమనించినట్లయితే అన్ని సమస్తము ఆయన అయి ఉన్నాడు కాబట్టి ఆయనకు లేనటువంటి పోలిక అనేటువంటిది లేదు. ఆయన సమస్తమును కలిగినటువంటి వాడని, ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యములు అనేటువంటివి అతీతమైనవని మనము తెలుసుకోవలసి ఉన్నది. మానవులముగా సాధారణంగా మనం చూసేటువంటి వాటిని ఎక్కువ విశ్వసించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. మనము ఒక్కొక్కసారి ఉరుములు వచ్చినప్పుడు అదిరిపడుతూ ఉంటాము. కేవలము ఉరుము మాత్రమే అది. కానీ దానివల్ల కలిగేటువంటి యొక్క శబ్దమునకు మనము భయపడేటువంటి వారముగా ఉంటూ ఉంటాం. ఈ విధంగా భూకంపం వచ్చినప్పుడు జరిగేటువంటి ఆ యొక్క పరిణామాలకి మరింత భయపడేటువంటి వారంగా మనము ఉంటుంటాం. ఇవి చాలా చిన్న విషయములు. అయితే దేవుడు సమస్తమును నిర్మించినటువంటి వాడు, ఆయనకు అడ్డనేటువంటిది ఏదీ లేదు, ఆయనను ఆపగలిగినటువంటి శక్తి అనేటువంటిది ఏది లేదు. దీనిని మనము చాలాసార్లు గమనించేటువంటి వారంగా ఉండము. మనము చుట్టూ ఉన్నటువంటి మనుషులను చూచి, వారికి ఉన్న శక్తి సామర్థ్యములను చూచి, వీరే అత్యంత శక్తి కలిగినటువంటి వారు అని భావించేటువంటి స్థితిలో అనేక సార్లు ఉంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క శక్తిని అంచనా వేయగలిగినటువంటి శక్తి సామర్థ్యములు మన దగ్గర ఉండవు. ఈ విశ్వాంతరాళములోని సృష్టిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇదంతా కూడా నిర్మించినటువంటి దేవుడు ఎంత శక్తివంతుడై ఉంటాడు అనేటువంటిది మనము ఊహించలేం. ఈ సంఘమును గురించి వ్రాస్తూ మొట్టమొదట దేవుడు ఆ సంఘములో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ అనేటువంటివి తాను తెలియజేస్తూ ఉన్నాడు. ఆ సంఘమును ఆయన చూచినప్పుడు దానిలో ఉన్నటువంటి ఇంప్రెసివ్ పాయింట్స్ ఏమున్నవి, ఆయన నచ్చేటువంటి పాయింట్స్ ఏమున్నవి, విషయములు ఏమున్నవి అనేటువంటివి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు గమనించేటువంటి వాడై ఉన్నాడు. సంఘము కానివ్వండి, సమాజము కానివ్వండి, వ్యక్తి కానివ్వండి, ఎవరినైనాను, ఏ కాలంలో ఉన్నవారినైనాను ఆయన గమనించేటువంటి వాడై ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయినటువంటి వారముగానో, లేకపోతే నమ్మకలేనటువంటి వారముగానో మనము అనేక సార్లు మన ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. కాబట్టి మనము ఒకసారి దేవుడు శక్తివంతుడే అని నమ్మినప్పటికీ మన ఇష్టానుసారంగా మన కార్యములను జరిగించుకునేటప్పుడు మాత్రం ఏందలే దేవుడు దీన్ని గమనించాడా అనేటువంటి ఆ యొక్క ధోరణితో మనము ప్రవర్తించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఇది సరైనటువంటి విషయము కాదు. ఆయన గమనించినటువంటి విషయాలు ఇక్కడ కొన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును అని చెప్తూ ఉన్నాడు. క్రియలు అనేటువంటివి యాక్షన్స్గా రూపొందే ముందు అవి మొట్టమొదట తలంపుగా పుడతాయి. ఆ తర్వాత కొంత ప్రాసెస్ అయిన తర్వాత ఫైనల్ స్టేజ్లో అది క్రియారూపం దాల్చడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ క్రియలు అనేటువంటివి మంచి వాటిని మాత్రమే చేసి చెడును చేయనటువంటి వారు ఏ ఒక్కరూ ఉండరు. మనిషికి ఉన్నటువంటి నైజము చొప్పున ఏదో ఒక సమయంలో తప్పును చేసేటువంటి వారు ఉంటూ ఉంటారు. కొంతమంది తెలియక చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటే అనేక మంది తెలిసి కూడా తప్పును చేసేటువంటి వారుగా ఉండేటువంటి వారు ఉన్నారు. కొంతమంది తమ క్రియలను గురించి ఏమాత్రము లక్ష్యము లేనటువంటి వారుగా, దైవ భయము లేనటువంటి వారుగా ఉండేటువంటి వారుగా ఉన్నారు. ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఈ క్రియలు అనేటువంటివి సరిగా లేకపోవటానికి కారణం ఏంటంటే మనుషులకు ఉన్నటువంటి స్వార్థ ప్రయోజనములు అనేటువంటివి మనం చెప్పుకోవచ్చు. మనిషికి ఉన్నటువంటి స్వార్థం అనేటువంటిది ఎంతవరకు వారిని నడిపించవచ్చంటే మనము ఊహించలేనంతగా వారిని నడిపించేటువంటిదిగా ఉంటున్నది. ఇది లోకస్తులకు మాత్రమే పరిమితమైనటువంటిదిగా ఉండట్లేదు, కానీ దేవుని బిడ్డలని చెప్పుకునేటువంటి వారికి, విశ్వాసులైనటువంటి వారికి, కొన్ని సంఘములలో యాజకులైనటువంటి వారు, పాస్టర్లైనటువంటి వారు, సంఘమును నడిపించేటువంటి వారు సైతము ఇదే విధంగా తయారవుతూ ఉన్నారు. చాలా చోట్ల మనము ఈ యొక్క విషయములను విన్నప్పుడు మా పైన ఉన్నటువంటి పాస్టర్ గారే ఇలా చేస్తున్నాడండి, ఇంకా మేము చేయటంలో తప్పే ఉందండి అని చెప్పేటువంటి పరిస్థితిలో మిగిలినటువంటి విశ్వాసులు ఉంటూ ఉన్నారు. ఈ పరిస్థితికి నేటి సంఘములు అనేటువంటివి దిగజారిపోతూ ఉన్నాయి. నేను ఒక పల్లెటూరులో ఉండవలసి వచ్చింది. ఆ పల్లెటూరులో ఒక చిన్న సంఘం ఒకటి ఉండింది. ఆ సంఘమునకు కాపరి అయినటువంటి ఒక ఆయన ఉండేవాడు. సరే, నేనేదో కారణంగా బస్సు ఎక్కటానికని అక్కడ ఉన్నటువంటి చిన్న బస్టాండ్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ బస్టాండ్లో బస్సు కోసం వేచి ఉన్నప్పుడు నేను చూసినటువంటిది ఏంటంటే, ఈ సంఘమును నడుపుతున్నటువంటి ఈ పాస్టర్ గారు అక్కడ సిగరెట్ తాగుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు మనిషి. నేను చూడగానే ఒక్కసారి కిన్నుడనైపోయాను. ఏమిటి, ఈయన ఇక్కడ సంఘమును చూసుకునేటువంటి పాస్టర్ కదా, ఈయన కూడా సిగరెట్ తాగుతున్నాడా? ఈయన సిగరెట్ తాగితే ఇంకా యవనస్తులైనటువంటి వారు, ఆ సంఘమునకు వచ్చేటువంటి విశ్వాసులైనటువంటి వారు ఆంజులైనటువంటి వారు దేనిని ఈనలో మాదిరిగా తీసుకునగలరు అని చాలా బాధపడ్డాను. ఈ విధమైనటువంటి పరిస్థితులు అనేకమైన సంఘములలో నెలకొని ఉన్నవి. ఒకప్పుడు తప్పులుగా భావించబడినటువంటివి, ఒకప్పుడు తప్పులుగా చెప్పబడినటువంటివి. వీటిని మనము చేయకూడదు, ఇవి మన సంఘములలో ఎక్కడను ఎవరిలోనూ కనబడకూడదు అని చెప్పబడినటువంటి విషయములు మన మధ్యనే, మన సంఘములలోనే, మన కుటుంబములలోనే, మన వ్యక్తిగత జీవితములలోనే జరిగేటువంటి స్థితికి మనం దిగజారిపోతున్నాం. దీనికి కారణం ఏంటంటే కాంప్రమైజింగ్ స్పిరిట్ అనేటువంటిది మనలో వచ్చేస్తూ ఉన్నది. సంఘములలో చూచినట్లయితే మునుపు లేనటువంటి వాటిని ఇప్పుడు అంగీకరించవచ్చునండి అని చెప్పేటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. కాబట్టి మన యొక్క క్రియలను దేవుడు గమనించేటువంటి వాడై ఉన్నాడని మొదటగా మనము తెలుసుకోవలసి ఉన్నది. రెండవది ప్రేమను అని చెప్తూ ఉన్నాడు. ప్రేమ అనేటువంటిది ప్రతి దానికి మూలమైనటువంటి విషయము. క్రీస్తు ప్రభువును దేవుడు ఈ లోకమునకు పంపటల ఉద్దేశం ఏంటంటే కేవలము ప్రేమయే ఉన్నది. ఆయన పరలోకమందు ఉన్నటువంటి వాడు, మనుషులనేటువంటి వారు ఆయన సృష్టిలో ఒక సృష్టి, సృష్టించినటువంటి దానిలో ఒక భాగమై ఉన్నారు. అయితే ఈ మానవుడు దేవునిని ధిక్కరించి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ మనుషుని గురించి ఆయన వరి అవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. వాళ్ళు ఇష్టపడ్డారు, ఆ రకంగా చేసుకున్నారు, మాట వినలేదు, వెళ్ళిపోయారు. వారిని వారి యొక్క బాధకు, వారి యొక్క వేదనకు, వారి యొక్క పరిస్థితికి వారిని వదిలివేద్దాము అని ఆయన వదిలివేసి ఉండొచ్చు, కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. మనుషుని గురించి ఆయన తలపోసినాడు, మనుషుని ఆయన ప్రేమించినాడు. కాబట్టి తన సొంత కుమారుని సహితము ఆయన పంపి తన యొక్క రక్తమును చిందించట ద్వారా మనుషునికి ప్రాయశ్చిత్తం కలుగు చేయటకు ఆయన ఏమాత్రం వెనకాడలేదు. దీని వెనుక ఉన్నటువంటి ప్రేమ ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమ. తండ్రి తన కుమారుని ప్రేమించేటువంటి వాడై ఉంటాడు. అయితే అటువంటి కుమారుని సహితము దేవుడు మన కొరకు బలియాగముగా అర్పించినాడు అని అంటే దాని వెనుక ఉన్నటువంటి ప్రేమను మనము గమనించవచ్చు. ప్రేమ అనేటువంటిది హృదయాంతరంగంలో ఉండేటువంటి విషయమై ఉన్నది. కొంతమందికి ప్రేమ అనేటువంటిది మాటల్లో కనపడుతుంది తప్ప క్రియలలో మాత్రమే ఏమాత్రం కనపడేటువంటిదిగా ఉండదు. ఈ పరిస్థితి అనేటువంటిది ఎప్పుడైతే మనుషులు గమనిస్తారో మనుషుల మీద ఉన్నటువంటి విశ్వాసమును కోల్పోయేటువంటి వారిగా ఉంటూ ఉంటారు. కొంతమంది అవసరతలో ఉన్నటువంటి వారి యొక్క అవసరతలను గుర్తించి వారికి తాము చేయగలిగినటువంటి సహాయము చేసేటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏమాత్రమును చేయకుండా దాటవేసేటువంటి వారుగాను, మాటలు చెప్పి ముగించేటువంటి వారుగాను ఉంటూ ఉంటారు. ఇది సరైనటువంటి ప్రేమ కాదు. విశ్వాసం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో ప్రేమ సహితము దాంతో సమన్వయంగా కలిసి కొనసాగేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. మేము చాలా మంచి క్రైస్తవులమండి, మేము చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి క్రైస్తవులమండి అని చెప్పుకునేటువంటి సంఘములకు వెళ్ళినట్లయితే అక్కడ ప్రేమను మీరు చూచినట్లయితే, ఇతరుల ఎడలను, పేదవారి ఎడలను వారు చూపేటువంటి ప్రేమను మీరు గమనించినట్లయితే ప్రేమ ఏమీ లేదేమిటి అనేటువంటి పరిస్థితి అక్కడ మీరు గమనించవచ్చు. కాబట్టి మనం జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటిది ఏంటంటే ప్రేమ అనేటువంటిది లేకపోయినట్లయితే మనము వ్యర్థులము. ప్రేమ అనేటువంటిది ఏమిటి, ప్రేమకు ఉండవలసినటువంటి లక్షణములు ఏమిటి అనేటువంటి దానిని గురించి కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది. ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, తన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి విషయములన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉన్నవి. మన ప్రేమ ఈ దినమందు ఎలా ఉన్నది? మనము ఇతరులను ప్రేమించేటువంటి వారంగా ఉంటున్నామా, లేకపోతే కపటమైనటువంటి ప్రేమ కనపరిచి మనుషులను అప్పగించేటువంటి వారంగా మనము ఉంటున్నామా అనేటువంటి విషయాన్ని మనము చూసుకునవలసినది. మూడవది విశ్వాసమును గురించి చెప్పాడు. విశ్వాసం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో క్రియలు అనేటువంటివి దాన్ని ఫాలో అయ్యేటువంటివిగా ఉంటూ ఉంటాయి. నువ్వు దేన్నైతే విశ్వసిస్తూ ఉంటావో దానిని ఫాలో అవుతూ ఉంటావు. ఒక విద్యుత్ తీగను ముట్టుకోమని నన్ను ఎవరైనా అడిగినట్లయితే ఆ తీగలో విద్యుత్తు లేదని నేను నమ్మిన తర్వాత మాత్రమే, పరీక్షించిన తర్వాత మాత్రమే దానిని ముట్టుకునేటువంటి వాడినిగా ఉంటాను. దానిలో విద్యుత్ ఏమాత్రమైనా ఉండవచ్చు అని నేను భావించినట్లయితే దానిని నేనేమాత్రము ముట్టుకునేటువంటి వాడినిగా ఉండను, ఎందుకంటే అది నాకు ప్రాణహానిని కలుగజేయగలదు. కాబట్టి నువ్వు దేన్ని విశ్వసిస్తున్నావో దానిని ఫాలో అయ్యేటువంటి వాడుగా, దాని వెనుక దాని క్రియలు అనేటువంటివి ఫాలో అయ్యేటువంటివిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మనము ప్రేమ గలవారిమని చెప్పుకోవచ్చు, విశ్వాసులమని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చెప్పిన తర్వాత మన యొక్క బ్రతుకు తేడాగా ఉన్నట్లయితే మనం చెప్పే విషయాలకి మనం చేసేటువంటి వాటికి ఏ విధమైనటువంటి పోలిక లేనటువంటి విధముగా మనం బ్రతుకున్నట్లయితే అది కేవలము వ్యర్థమైనది అని మనము గ్రహించవలసినది. కొంతకాలం క్రితం ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు. అతడు ఒకరి పట్ల బాధ కలిగి ఉన్నట్లుగా నాకు తెలిసింది. ఏమిటి సంగతి ఏమిటి అని నేను వాకప్ చేసినప్పుడు అతను ఏమన్నాడండి, ఏమండి, ఉన్నవారినేమో చేతలతోనూ లేనివారిని మాటలతోనూ ప్రేమిస్తే ఎలాగండి అన్నాడు. ఒక్కటే మాట. సరే, ఆ మాట విన్న తర్వాత నేను అవును కదా, తను చెప్తున్నటువంటి విషయము కరెక్టే కదా అని అనిపించింది. ఉన్నటువంటి వారిని మనం జనరల్గా ఏం చేస్తామంటే చేతలతో ప్రేమించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అదే పేదవారైనటువంటి వారు వారి యొద్ద నుండి మనం అనేకమైన బెనిఫిట్స్ పొందినప్పటికీ మనము వారిని మాటలతో ప్రేమించేటువంటి వారంగా, మాటలతో సరిపెట్టేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఇది సరికాదా? ఇది మన జీవితంలో ఎన్నో మార్లు సరైనదే, ఇది ఈ విధంగా మనం చేసాము అని మనం వెనక తిరిగి పరీక్షించుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనము మన తప్పులను తూచుకునగలిగిన వారమై ఉంటాము. కాబట్టి విశ్వాసం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో దానిని ఫాలో అయ్యేటువంటి క్రియలు అనేటువంటివి ఉండవలసి ఉంటుంది. తర్వాత పరిచర్య అనేటువంటి మాటను వాడాడు. పరిచర్య అనేటువంటిది ఏంటంటే మనం చేసేటువంటి సర్వీస్ అన్నమాట. దేవుని కుమారుడు పరిచర్యను చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు ఆయన వచ్చి ఉన్నాడు. చాలామంది యొక్క పరిస్థితి ఈ ధర్మలో ఎలా ఉంటుందంటే పరిచర్య చేయించుకునే విధంగా ఉంటూ ఉంటుంది. నేను ఈ మధ్య చాలామందిని గమనించాను. ఈ యొక్క టెక్నాలజీ పెరిగిన తర్వాత యూట్యూబ్ అని ఇలాగని చాలా వచ్చినవి కదా, వీటిలో అనేక మంది మెసేజెస్ అని పెడుతూ ఉన్నారు. కొంతమంది బహు దీనమైనటువంటి స్థితిలో ప్రారంభించినటువంటి వారు కొంతకాలంలోనే కొంచెం పాపులారిటీ వారికి రాగానే వారి యొక్క పరిస్థితులు ఎలా మారిపోయినవో, వారు చెప్పేటువంటి విషయాలు ఎలా మారిపోయినవో నేను గమనిస్తూ ఉన్నప్పుడు మనుషులు ఎంత త్వరితగతిని మారిపోగలిగినటువంటి వారై ఉన్నారు. వారు పరిచర్యను పక్కన పెట్టివేసి పరిచర్య చేయించుకునేటువంటి విధములోనికి దిగిపోతూ ఉన్నారే అని నేను అనుకున్నాను. తర్వాత మరి యొక్క విషయం గురించి ఆయన చెప్పాడు. అదేమిటంటే సహనమును నేనెరుగుదును అని చెప్పాడు. సహనం అనేటువంటిది చాలా చాలా మంచి క్వాలిటీ అండి. సహనం అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో, అది ఎంత ఎక్కువగా ఉంటుందో అది ఆ వ్యక్తికిని, ఆ వ్యక్తి ఉన్నటువంటి ఆ కుటుంబములకును ఎంతో ఉపయోగపడేటువంటిదిగా ఉంటుంది. అంతకు మాత్రమే కాదు, తనతో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి అది సహాయకరమైనటువంటి విషయంగా ఉంటూ ఉంటుంది. అలాంటి వారు ఉండటం వలన సమాజం అనేటువంటిది చాలా బాగుపడగలిగిన స్థితిలో ఉంటుంది. చాలామందికి సహనం అనేటువంటిది ఉండదు. కొంతమందికి వారిని అనకపోయినా మాట వారినే అన్నారనేటువంటి యొక్క దురుద్దేశం చేత మండిపడేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. డౌట్కి వచ్చినట్లుగా మాట్లాడేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఎక్కడ లేనటువంటి గలాట అంతా సృష్టించేటువంటి వారుగా కొంతమంది ఉంటూ ఉంటారు. ఇది సరైనటువంటి విషయము కాదు. సహనం అనేటువంటిది చాలా మంచి గుణమని మనము తెలుసుకునవలసినది. మరి ముఖ్యంగా వివాహ సమయంలో మనిషికి ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను చూస్తాము, వారికి ఉన్న డబ్బు, ఇతరమైనటువంటి వాటిని, ఆస్తులను, వాటి గురించి ఆలోచించేటువంటి వారం ఉంటాము, వారికి ఉన్న విద్యార్హతలు ఏంటి, వారు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా, ఇలాంటి వాటిని మనము ఆలోచించి ముందడుగు వేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. కానీ సహనం అనేటువంటిది మనిషిలో ఏమైనా ఉన్నదా లేదా అని ఆలోచించేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు. ఆ విషయాన్ని గురించి అసలు పట్టించుకోరు. ఎందుకంటే ఏముందండి, పెళ్లి చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ అనేటువంటిది తప్పదండి, ఉన్నదానిలో అడ్జస్ట్ అవ్వక తప్పదండి ఎలాంటి వారైనా సరే. అవన్నీ పట్టించుకుంటే కుదరదండి. మనం చూడాల్సింది ఏంటంటే వెనకాల ఆస్తిపాస్తులు ఎన్నున్నాయి, అందం ఎంత ఉంది, ఆ తర్వాత ఈ లోక సంబంధమైనవి ఏమున్నాయి, ఇవి చూసుకుంటే చాలండి అని అనుకునేటువంటి వారు ఉన్నారు. ఇలా ఉన్నాయి చూసుకొని అన్నీ బాగున్నాయి అనుకొని హడావిడిగా వెళ్ళిపోయి డేట్ ఫిక్స్ చేసుకొని పెళ్లి పెట్టుకున్న తర్వాత ఆ పిల్ల ఎక్కడో ఉంటుంది, ఈ పిల్లోడు ఎక్కడో ఉంటాడు, ఏమైందయ్యా అని అంటే ఆయన ఏం చెప్తావులేండి అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి సహనం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. అది కేవలం వివాహం చేసుకునేటువంటి వారికే కాదు, వివాహం చేసుకున్న తర్వాత మరింత సార్థకం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది అంతేకాదు, అన్ని విషయములలోనూ మనం సహనం కలిగినటువంటి వారంగా ఉండటము నేర్చుకునవలసి ఉన్నది. కొంత ఈ సహనం అనేటువంటిది మనకు వయసు ద్వారా సంక్రమిస్తూ ఉంటుంది, కానీ వయసు ద్వారా సంక్రమించే దానితో పాటు పైనుండి వచ్చేటువంటి జ్ఞానం వలన నీకు సహనం అనేటువంటిది సంక్రమించటం జరగాలి. ఈ రెండు కలిస్తేనే సరైనటువంటి సహనం అనేటువంటిది నీలోనూ నాలోనూ అవి డెవలప్ కాగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఈ తుయతైర సంఘమును ఉద్దేశించి క్రీస్తు ప్రభు ఏమని చెప్తావన్నాడంటే, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేరెరుగుదును అని చెప్తావన్నాడు. ఇది ఎంతో ఉన్నతమైనటువంటి భాగ్యము. క్రీస్తు ప్రభువే మనలను గురించి, ఎవరిని గురించి అయినప్పటికీ, నీవు మొదట నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఆ దినమునకును ఈ దినమునకును నీలో విశ్వాసము పెరగటం నేను చూచాను, సాత్వికం పెరగటం నేను చూచాను, నేను విశ్వాస జీవితంలో నువ్వు పెరగటం అనేటువంటిది గమనిస్తూ ఉన్నాను. ఆ దినమునకు ఈ దినమునకు బహు వ్యత్యాసమన్నదని దేవుడే మనలను గురించి సాక్ష్యం ఇచ్చినట్లయితే అంతకు మించినటువంటి సాక్ష్యము మరి ఒకటి లేదు. ఈ సంఘమును గురించి క్రీస్తు ప్రభువు ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు అనేటువంటివి మరి ఎక్కువైనవి, ఎక్కువైనవి కూడా కాదు మరి ఎక్కువైనవని చెప్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సంఘములు అనేటువంటివి ఉండవలసి ఉన్నది. సంఘములే కాదు, వ్యక్తులు సహితము ఉండవలసి ఉన్నది. వ్యక్తులు ఎప్పుడైతే ఉంటారో సంఘం ఆటోమేటిక్ గా సెట్ అవుతుంటుంది. సంఘం ఎప్పుడైతే సరైనటువంటిదిగా ఉంటుందో సమాజం అనేటువంటిది సెట్ అయ్యేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఇది ఎప్పుడు సాధ్యం అవుతూ ఉంటుందంటే, మొదటి స్థితి కన్నా మన యొక్క కడపటి స్థితి మంచిది ఎప్పుడవుతుందంటే, అది మనము దినదినము దేవుని యొక్క సన్నిధిలో పరిశోధించుకొని పరీక్షించుకొని మన యొక్క క్రియలను, మన తలంపులను, మన ఆలోచనలను, మనలను మనం బేరీజు వేసుకుంటూ మనము దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉంటున్నాము, ఏం చేస్తున్నాము అని క్రమంగా మనలను మనం పరీక్షించుకుంటూ క్రమశిక్షణ కలిగినటువంటి విశ్వాస జీవితం గడిపేటువంటి వారికి మాత్రమే ఇది సాధ్యమయ్యేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఒకరోజు ప్రార్థన చేసి 4 రోజులు మానేసేటువంటి వారు గుడికి వెళ్ళి గుడి నుంచి వచ్చిన తర్వాత మామూలు జీవితం గడిపేటువంటి వారు, గుళ్ళో క్రైస్తవులు గాను ఇంట్లోనేమో హిందువులు గాను గడిపేటువంటి వారు, ఇలాంటి వారికి ఇది సాధ్యమయ్యేటువంటిదిగా ఉండదు. కాబట్టి నీ యొక్క జీవితము, నా యొక్క జీవితము గురించి ప్రభు ఏం చెప్తున్నాడు, మనుషులు ఏదైనా చెప్పొచ్చు, వాళ్ళు చూసేటువంటి వాటిని గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు పొందేటువంటి వాటిని గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. కొంతమంది ఆయన చాలా చందా ఇస్తారండి, ఆయన వెళ్ళపోతే ఇంకా పరలోకానికి ఎవరు వెళ్తారండి, ఆయనే ముందు వెళ్లాల్సినటువంటి వ్యక్తి అండి అని ఇలా చెప్పేటువంటి వారు ఉంటుంటారు. మనుషులకు మాటలు మారిపోయేటువంటివిగా ఉంటాయి. మనుషులు చూసినటువంటి వాటిని గురించి మాత్రమే చెప్పగలిగిన వారై ఉంటారు. వారు చెప్పేటువంటి మాటలు సహితము సరైనటువంటివని మనం చెప్పడానికి లేదు. అయితే దేవుడు గనక నిన్ను గురించి నన్ను గురించి ఈ విషయములను చెప్పగలిగినట్లయితే, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని దేవుడే చెప్పగలిగినట్లయితే మనము దాని అందు విశ్వసించవచ్చును. అనేక మంది జీవితములలో, విశ్వాస జీవితంలో జరిగేటువంటిది ఏంటంటే, మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు చెడ్డవిగా కనపడుతూ ఉంటాయి. మొదట నీవు ప్రారంభించినప్పుడు దేవుని మీద నీకున్నటువంటి ప్రేమ, ప్రార్థన మీద నీకున్నటువంటి ఆసక్తి, భక్తి విశ్వాసముల మీద నీకున్నటువంటి ఆసక్తి క్రమక్రమంగా అది సన్నగిల్లేటువంటిదిగా అనేక మందిలో ఉంటూ ఉంటుంది. ఇక్కడ తుయతీర సంఘములకు సంబంధించినటువంటి విషయం దానికి భిన్నముగా ఉన్నది. అది దినదినము పెరుగుతున్నట్లుగా, మరి ఎక్కువైనట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మన యొక్క విశ్వాస జీవితం అనేటువంటిది ఎలా ఉంటున్నది, కాలం గడిచిన కొందిని తగ్గిపోయేటువంటిది గాను, సన్నగిల్లేటువంటిది గాను, లోకముతో మమేకమైపోయేటువంటిది గాను, లోక సంబంధమైనటువంటి వాళ్ళతో కలిసిపోయేటువంటి వారం గాను మనము ఉంటున్నామా అనేటువంటిది మనము పరీక్షించుకునవలసి ఉన్నది. మనుషులు ఈ లోకములో తమకన్నా పై స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క మన్ననలు పొందవలనని చెప్పి శ్రమించేటువంటి వారు, తాపత్రయపడేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. మనుషులు పైన అధికారుల యొక్క గుడ్ లుక్స్ లో ఉండాలని భావించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అయితే దేవుడు ఎల్లప్పుడూ మనలను చూచేటువంటి వాడు, మన యొక్క హృదయాంతరంగములను పరిశోధించి పరీక్షించేటువంటి వాడు అని మనము నమ్మినట్లయితే మనం ఎల్లప్పుడూ మనలను మనము ఆయనకు వెలుగులో సరిచూచుకుంటూ సరిచేసుకునేటువంటి వారంగా ఉంటాము. మనుషులు ఎవరు మనల్ని లెక్క చేయకపోవచ్చు, మనుషులు మనకు ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు, లేకపోతే మనుషులు మనల్ని హీనులుగా కూడా చూడవచ్చును. అయితే నీవు మాత్రము దేవునికి నమ్మకంగా ఉన్నావా లేదా అనేటువంటి ఒక్క విషయమును మాత్రమే చూసుకుంటూ ముందుకు సాగేటువంటి వాడుగా ఉంటావు. అది గొప్ప భాగ్యము. ఈ లోకంలో మనుషులు మనలను పక్కన పెట్టవచ్చు, దానిని బట్టి మనము విసికి వేసారిపోయినటువంటి వారంగాను, దానిని బట్టి మనము వెనుకకు తగ్గిపోయేటువంటి వారంగా ఉండకూడదు. ఎందుకంటే మనుషులు మనలను ఒక్కొక్కసారి చాలా గొప్పవాడండి అని చెప్పవచ్చు, మరింకొక సమయంలో ఆయనండి వద్దులేండి అని చెప్పేటువంటి పరిస్థితుల్లోనూ ఉండవచ్చును. వారు చెప్పేటువంటి దానికి బేస్ అనేటువంటిది మారిపోయేటువంటిదిగా ఉంటుంది. అయితే దేవుడే గనక నిన్ను గురించి నీవు క్రమశిక్షణ కలిగినటువంటి వాడవని ఆయనకు నమ్మకస్తుడని చెప్పగలిగినట్లయితే అది గొప్ప భాగ్యంగా మనము నియంచవచ్చును. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని విడిచి ఈ లోక సంబంధమైనటువంటి ప్రశంసలను మనలను మనము ఉప్పొంగజేసుకునేటువంటి ఆ యొక్క విషయములను గురించి ప్రక్కన పెట్టి దేవునికి మనము నమ్మకస్థలమై ఉండటం అనేటువంటిది నేర్చుకునవలసి ఉన్నది. ఒక యవనస్తుడిని నేను గమనించాను. అతను నేను గమనించినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉన్నదంటే తనకంటే పైన ఉన్నటువంటి వారిని పొగుడతావన్నాడు మనిషి. ఏమిటయ్యా ఈ పొగడతలకు కారణము అని నేను ఆలోచించినప్పుడు వారు కొంత ప్రాధాన్యత ఏదో ఇస్తా ఉన్నారు ఇతనికి, కాబట్టి ఇతను వారిని తెగ పొగుడుతూ ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందో అక్కడ తెలియదు కానీ అతను కొంచెం సైడ్ ట్రాక్ చేశారు, దానితోటి ఇతను చప్పు పడిపోయాడు. ఏదో వస్తే వస్తాడు లేకపోతే తెలియదు అన్నట్లుగా ఉంటా ఉంటుంది ఆ తర్వాత అతని పరిస్థితి. ఏమిటంటే మనుషుల యొక్క ప్రశంసల కోసం ఆశపడి దానితో తన కడుపు నింపుకోవాలని, తన హృదయమును నింపుకోవాలని, తాను ఉప్పొంగవలనని ఆశించినటువంటి వాడుగా ఉన్నాడు. అందువలన నిరాశ చెందినటువంటి వాడుగా ఉన్నాడు. మనం అలాంటి వారిగా ఉండకూడదు. ఇది అయిపోయిన తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ గురించి క్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకునుచున్న యజబెలిన స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అని తప్పును మోపుతూ ఉన్నాడు. ఇంత బాగా చెప్పాడు ఈ సంఘమును గురించి, నీ మొదటి పరిస్థితి కన్నా తర్వాత ఉన్నటువంటి పరిస్థితి బాగున్నదని చెప్పాడు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా నెగిటివ్ పాయింట్స్ అనేటువంటివి ఉండొచ్చండి అంటే తప్పనిసరిగా ఉంటాయి. మానవ మాతృలుగా ఉన్నంతకాలము మనలో నెగిటివ్ పాయింట్స్ అనేటువంటివి ఎప్పుడు ఉండగలిగినటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ప్రవక్తినని చెప్పుకొనుచున్నటువంటి ఒక స్త్రీని నువ్వు ఉండనీయకూడదు, కానీ ఆ స్త్రీని నువ్వు నీ మధ్య ఉండనిచ్చుచున్నావు అనేటువంటిది తప్పుగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఎవరు ఇక్కడ ఈ స్త్రీ అంటే యెజెబెలు అనేటువంటి స్త్రీగా చెప్పబడుతున్నది. ఇది పోల్చి చెప్పబడుతున్నటువంటి విషయము. అక్కడ ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని పోల్చి యెజెబెలు అనేటువంటి ఒక స్త్రీగా అక్కడ ఉండి ఉండకపోవచ్చు, కానీ యెజెబెలు అనేటువంటి స్త్రీ ఏ విధమైనటువంటి స్త్రీ అయి ఉన్నదో గతములో ఆ స్త్రీకు ఉన్నటువంటి యొక్క లక్షణములు కలిగినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రివేల్ అవుతూ ఉన్నది అనేటువంటి దానిని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ యెజెబెలు అనేటువంటి స్త్రీ ఎవరంటే ఆహాబు యొక్క భార్య. ఆమె ఫినిషియన్ లేడీ, ఆమె ఒక రాణి. ఈ ఇద్దరి మధ్యన వివాహం జరగటానికి కారణం ఏంటంటే రాజకీయమైనటువంటి లబ్ధి కోసము ఆ వివాహం అరేంజ్ చేయబడింది, వివాహము జరిగినది. మనకు తెలుసు కదండి, ఎప్పుడైతే వివాహం జరుగుతుందో వాళ్ళ యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు కూడా మనం తీసుకునవలసి ఉంటుంది. అలాగే యువతల కూడాను అవతల వారు కొన్ని తీసుకునవలసి ఉంటుంది. ఫినిషియా అంటే ఏంటంటే వారు అన్యులైనటువంటి వారు, విగ్రహారాధన చేసేటువంటి మనుషులు. ఆహాబ్ అంటే వీళ్ళు ఇస్రాయేలు ప్రజలకు సంబంధించినటువంటి వారు. వీరి యొక్క ఆచార వ్యవహారములు అనేటువంటివి, వీరు నమ్మేటువంటివి, వీరు ఆరాధించేటువంటిది, ఇదంతా కూడా వ్యత్యాసంగా ఉండేది. అయితే వీరిద్దరి మధ్యన వివాహం ఎప్పుడైతే జరిగినదో అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈమె కొంతమంది ఆ విగ్రహారాధన చేసేటువంటి బయలు ప్రవక్తలను తీసుకుని వచ్చి ఇక్కడే రాజనగర్లో ఉంచుతూ ఉండేది. వారికి సహితం ఇక్కడే భోజనం ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళు. ఈ రకంగా ఏమైనాయి అంటే ఆ విగ్రహారాధనకు సంబంధించినటువంటి విషయములన్నీ కూడా ఈ ప్రజలు నేర్చుకుంటూ ప్రారంభించారు. ఇస్రాయేల్ ప్రజలు వీరి యొక్క ఆచార అలవాట్లు అనేటువంటివి ఏమాత్రం వాళ్ళకి అభినయో అది చెప్పబడలేదు, కానీ వాళ్ళవి మాత్రం వీళ్ళకి పూర్తిగా అబ్బుతూ ఉన్నట్లుగా కాలం గడిచిన కొందని చెప్పబడుతూ ఉన్నది. దీనిని బట్టి ఆ సమయంలో ఏలియా ప్రవక్త ఏం చేశాడో మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన ఈ బయలు ప్రవక్తలకు సంబంధించినటువంటి వారికి సవాలు విసిరాడు. ఆ తర్వాత జరిగినటువంటిది ఏంటంటే తాను బలి పశువును అర్పించిన తర్వాత ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిని అగ్నికి ఆహుతి చేసినది. వెంటనే తాను ఏం చేశాడంటే ఈ బయలు ప్రవక్తలను అందరినీ చంపివేశాడు. దానితో ఈ యొక్క యెజెబెల్ అనేటువంటి స్త్రీ శబ్దం పూనింది, ఏలియా ప్రవక్తను అంతమొందించేస్తానని. ఏలియా ప్రవక్త భయపడినటువంటి వాడై పారిపోవటానికి ప్రయత్నించాడు. ఈ విధంగా ఈ కథ అంతా మనకు తెలిసినటువంటిదే. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వియ్యమొందుట అనేటువంటిది, వియ్యమొందుట అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయము. మనము ఆ వియ్యం అందిన తర్వాత, వియ్యం అందిన తర్వాత జరిగేటువంటి విషయాలన్నింటినీ జరగటం చూస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలిగిన పరిస్థితిలో ఉంటూ ఉంటాము. అప్పటి వరకు ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పేటువంటి విషయాలు కానీ, అనుభవజ్ఞులైనటువంటి వారు దైవదాసులు చెప్పేటువంటి విషయాలు కానీ మన బుర్రలోనికి ఎక్కేటువంటివిగా ఉండవు. కాబట్టి మనము వియ్యమొందుట అనేటువంటి దానిలో చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. ఈ అన్యుల యొక్క ఆరాధనలు అనేటువంటివి ఇవి ఎప్పుడైతే ఇస్రాయేలులోనికి రావటం ప్రారంభించినదో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి యొక్క జారత్వము అనేటువంటిది స్పిరిచువల్ అడల్టరీ, ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారము లేక జారత్వము అని అంటాము. అంటే ఇది శరీరకముగా జరిగినటువంటి జారత్వం అయి ఉండకపోవచ్చును, కానీ బైబిల్లో ఈ విగ్రహములను బ్రొక్కటం అనేటువంటిది, వాటిని ఆరాధించటం అనేటువంటిది ఇస్రాయేల్ ప్రజలకు సంబంధించి అది స్పిరిచువల్ అడల్టరీ, ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారము లేక జారత్వముగా చెప్పబడినది. ఈ రకమైనటువంటి అడల్టరీ వీళ్ళ మధ్యకి వస్తూ ఉన్నది. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుతూ వారిని మోసపరుచుతూ ఉన్నది. కాబట్టి నువ్వు చేసినటువంటి తప్పు ఏమిటి? అదిగో వియ్యం అందటం. ఆ వియ్యం అందటం వలన వచ్చింది ఈ తప్పంతా కూడాను. నీవు వియ్యం అందావు కాబట్టి, నీ భార్య కాబట్టి, నీ భార్య చెప్పిన దాని ప్రకారము నువ్వు చేయక తప్పట్లేదు. ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క నియమాలకు విరుద్ధమైనటువంటిది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలకు. అయితే ఈ వివాహం చేసుకున్నట్టు ద్వారా ఈ యొక్క పరిస్థితి అనేటువంటిది అక్కడ దాపురించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మనము ఈ లోకంలో బ్రతికేటప్పుడు కొన్ని విషయములను చేయటంలో అంత జాగ్రత్త చూపు. ఆ పర్వాలేదులే, ఏదో చిన్నదే కదా, ఎన్ని జరగట్లేదు అనేటువంటి యొక్క ఉదాసీన వైఖరితో మనము ముందుకు అడుగులు వేసేటువంటి వారంగా ఉంటాము. అయితే దాని యొక్క రామిఫికేషన్స్ అనేటువంటివి, పర్యవసానాలు అనేటువంటివి ఎంత తీవ్రంగా ఉంటాయో మనము వాటిని ఊహించలేము ముందుగా. ఈ విధమైనటువంటి పరిస్థితి మనకు జీవితంలో జరగకుండా ఉండేలాగా మనము జాగ్రత్త పడవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే మనం ఒక తప్పు చేస్తాము, ఆ తప్పు వలన వచ్చేటువంటి ఆ యొక్క పర్యవసానములను మనం భరించవలసి ఉంటుంది. దాని వలన దేవుని యొక్క తీర్పు మన మీదకు వచ్చేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఆహాబు ప్రవక్త ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి మొత్తం ఇస్రాయేల్ ప్రజలందరి మీద దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది పడుతూ మనము చూస్తూ ఉన్నాము. దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నేను సమయం అనుగ్రహించాను వారికి సరిచేసుకొనటానికి, సరిదిద్దుకొనటానికి సమయం అనుగ్రహించాను, అయితే వాళ్ళు ఆ విధంగా చేసిన వారుగా లేరు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరికి సమయం అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన వారం చేయకుండా ఏ ఒక్కరిని శిక్షించేటువంటి వాడుగా ఉండడు. అందరినీ ప్రేమించేటువంటి దేవుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని మనిషికి తెలియజేయకుండా శిక్షించేటువంటి పరిస్థితి ఎవరికీ రాదు. అనేక మందిని అనేక సార్లు ఆయన శిక్షించక ముందు వార్న్ చేసేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. అయితే ఆ వార్నింగ్లని మనం ప్రక్కన పెట్టివేసి మన ఇష్టానుసారంగా బ్రతికినట్లయితే, మన యొక్క పరిస్థితిని మార్చుకునేటువంటి స్థితిలోనే ముందుకు కొనసాగినట్లయితే మనము పర్యవసానములను అనుభవించవలసి ఉన్నది. ఆ పర్యవసానములు ఏ విధంగా ఉండనై ఉన్నవి అనేటువంటిది నెక్స్ట్ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై వారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమని వార్న్ చేస్తూ ఉన్నాడంటే, జరగబోతున్నది ఇది, ఇదిగోండి ఇప్పుడున్న పరిస్థితి ఇది, దీనివల్ల జరగబోతున్నటువంటిది ఇదిగో ఇది అని చెప్తా ఉన్నాడు. ఏంటి, మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారందరూ దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. కాబట్టి బహుశ్రమలు రానై ఉన్నవి మీరు ఇదే విధంగా కంటిన్యూ అయినట్లయితే దీనికి ఒకటే ఒక విరుగుడు ఉన్నది, ఏమిటంటే మారు మనసును పొందండి, మీ క్రియలను విడిచిపెట్టండి, మీ పద్ధతులను మానుకొనండి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. తర్వాత దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను అని చెప్తూ ఉన్నాడు. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను అంటే దానిని ఫాలో అవుతూ, అంటే ఈ విధమైనటువంటి స్పిరిచువల్ అడల్టరీ, ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారము లేక జారత్వము ని ఫాలో అవుతూ అదే విధంగా కొనసాగుతున్నటువంటి వారు అనేటువంటి అర్థంలో దాన్ని మనం తీసుకోవాలి. అదే విధంగా కొనసాగుతూ ఉన్నట్లయితే ఆ యొక్క యజబెలు నేర్పినటువంటి ఆ యొక్క పద్ధతులనే నేర్చుకుని దానిలో కంటిన్యూ అవుతూ ఉన్నట్లయితే, మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే నీవు చంపబడనై ఉన్నావు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఆయన దేనికి తెలియజేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములనియో తెలుసుకొనను అని చెప్తా ఉన్నాడు. ఈ విధంగా నేను చేయటం ద్వారా నాకు ఉద్దేశం ఏంటంటే, సంగములన్నీ కూడాను అంతరింద్రియములను నేను పరీక్షించేటువంటి వాడనని, హృదయములను నేను పరీక్షించువాడనని, సంగములన్నీ కూడా తెలుసుకొననై ఉన్నవి అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఈ దినమందు మనము చెప్పేటువంటి ఈ యొక్క సువార్తను విని హేళన చేసేవారు, లక్ష్య పెట్టనటువంటి వారు అనేక మంది ఉన్నారు. విశ్వాసులలో సహితము మొండి వైఖరి అనేటువంటిది తరచుగా కనపడేటువంటిదిగా ఉంటుంది. ఏ ఒక్కరైనా సరే, బ్రదర్ మీలో ఈ విధంగా ఉన్నది పరిస్థితి, మీ ఇంట్లో కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ మరి ఇది వాక్యానుసారంగా లేదు అని చెప్పినట్లయితే మండిపడేటువంటి విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితి అనేటువంటిది మనకు ఎప్పుడు వస్తుందంటే, మనము ఎప్పుడైతే మనల్ని గురించి మనం హెచ్చుగా భావించుకుంటూ ఉంటామో మనకెవ్వడు చెప్పక్కర్లేదు, మనం అంతా కూడాను నీతిమంతులము, మామూలుని పాయింట్అవుట్ చేసేవారెవరు అనేటువంటి యొక్క పరిస్థితికి మనం వచ్చినట్లయితే అప్పుడు మనం ఆ విధంగా చేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. అయితే మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనల్ని గురించి ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తున్నది, ఆ వాక్యపు వెలుగులో మన హృదయం అనేటువంటిది ఏ విధంగా ఉన్నది అనేటువంటిది మనం న్యూట్రల్ మైండ్తో ఆలోచించినప్పుడు దేవుడు మనకు తెలియజేసేటువంటి వాడిగా ఉంటూ ఉంటాడు. గర్విష్ఠులైనటువంటి వారికి, స్వనీతి పరులకు ఇది అర్థమయ్యేటువంటిదిగా ఉండనే ఉండదు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీపైన మరి ఏ భారమును పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. అయితే ఈ తుయతైరలో ఉన్నటువంటి సంఘములో ఈ యొక్క పరిస్థితి దాపురించి ఉన్నది. అయితే ఈ పరిస్థితికి తలయొగ్గకుండగా, స్పిరిచువల్ ఐడాలట్రీ అనేటువంటి దానికి తావునివ్వకుండగా, విగ్రహములకు అర్పించినటువంటి దానిని తినకుండగా, దేవునికి మాత్రమే నమ్మకస్తులై బ్రతికేటువంటివి కొంతమంది ఉన్నారు. వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనడి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడంటే, కాలం అనగానే మనము ఎలా లెక్క వేస్తామంటే, మన యొక్క టర్మ్స్లో లెక్క వేసేటువంటి వారంగా ఉంటాము. గంట జరగగానే అయ్యిందా వచ్చిందా ఇలాగ ఆలోచించేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. కానీ దేవుని యొక్క లెక్క ప్రకారము ఆయన యొక్క కాలములు అనేటువంటివి భిన్నముగా ఉంటుంటాయి. ఆయన కాలములు అనేటువంటివి అనేక సంవత్సరముల పాటు జరిగేటువంటివిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆయన కాలం చొప్పున ఆయన నిర్ణయించినటువంటి కాలములో ఆయన కార్యములను జరిగించనై ఉన్నాడు. ఈ కాలము మనకు చాలా ఎక్కువగా కనపడవచ్చును, ఎన్నో జనరేషన్స్ కాలం అయితే అయి ఉండవచ్చును. కాబట్టి మనము ఎలాంటి టెండెన్సీ కలిగి ఉంటామంటే, అబ్బో ఇంతకాలం అయితే మనం ఎక్కడ ఓర్చుకుంటాము, దినదినము ఈ రకంగా మనం శ్రమ పడుతూ లోకమునకు ఎదురొడ్డుతూ మనం ఏ విధంగా ముందుకు సాగాలంటే మన వలన ఎలా అవుతుంది అని విశ్వాసమును కోల్పోయినటువంటి వారంగా, ఆ ధైర్యపడినటువంటి వారంగా, నమ్మకం కోల్పోయినటువంటి వారంగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణను విశ్వాసమును కోల్పోయి లోకానుసారమైనటువంటి పరిస్థితికి మనము రావచ్చును. ఆ విధంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి విశ్వాసులు అనేక మంది ఉన్నారు. కాబట్టి దాని గురించి వారణ చేస్తూ ఉన్నాడు. సమయము గడుస్తూ ఉన్నప్పుడు, సమయము ఎక్కువగా నీకు అనిపిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగేటువంటి అవకాశం ఉన్నదంటే, నీకున్నటువంటి విశ్వాసమును విడిచిపెట్టేటువంటి అవకాశం ఉన్నది. ఆత్మలో దిగజారేటువంటి పరిస్థితి నీకు రావచ్చును. నీకున్నటువంటి యొక్క నమ్మకం అనేటువంటిది సన్నగిల్లవచ్చును. కాబట్టి ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసినది. నీవు నేను వచ్చే వరకు నీకు కలిగి ఉన్నటువంటిది ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నావో అదే స్థితిలో నువ్వు గట్టిగా పట్టుకొని ఉండు, విశ్వాసంలో నిలకడగా ఉండు అనేటువంటి మాటను చెప్తున్నాడు. ఆ తర్వాత చివరిగా ఏమని చెప్తా ఉన్నాడంటే, ఈ జయించినటువంటి వారికి, నిలకడగా ఉన్నటువంటి వారికి ఇచ్చేటువంటి రివార్డ్స్ గురించి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి మొదటిది జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుంభరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకు చుక్కను ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినునుగాక అనేటువంటి ఈ యొక్క మాటలు చెప్తున్నాడు. మనము ప్రకటన గ్రంథమును చదివినప్పుడు క్రీస్తు ప్రభువు ఆయన వచ్చిన సమయంలో పరిశుద్ధులందరూ కూడాను ఎత్తబడతారని, ఆ తర్వాత గ్రేట్ ట్రిబ్యులేషన్ అనేటువంటిది 7 ఏళ్ల పాటు జరగనై ఉన్నదని, అది అయిపోయినటువంటి కాలంలో ఆయన తిరిగి 2వ రాకడలో ప్రత్యక్షం కాబోతున్నాడనేటువంటి విషయము, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరగనై ఉన్నది అనేటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో క్రీస్తు ప్రభువు లోకం మీద రాజుగా ఉండి ఎలనై ఉన్నాడు. ఆ సమయములో పరిశుద్ధులైనటువంటి వారిని ఆయన యొక్క రాజ్యములో భాగస్వాములుగా చేయనై ఉన్నాడు. ఈ విషయాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. వారికి లభించనై ఉన్నటువంటి ఆ యొక్క రివార్డ్స్ అనేటువంటి వాటిని గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఎలా ఉంటున్నాము, మన యొక్క పరిస్థితి ఎలా ఉంటున్నది, మన సంఘం పరిస్థితి ఎలా ఉంటున్నది, మన వ్యక్తిగత పరిస్థితి అనేటువంటిది ఎలా ఉంటున్నది, మనలో తెలిసి తప్పైనది ఇది అని తెలిసి దానిని ఉండనిచ్చేటువంటి స్వభావం ఏమన్నా ఉంటున్నదా, నీ మనసాక్షికి ఇది దోషమైనటువంటిది, ఇది సరైనటువంటిది కాదు, దీనికి నేను లోబడిపోతున్నాను అని అనుకునేటువంటి దానికి విరుగుడిని గురించి ఎప్పుడైనా ఆలోచించేవా? ఆ విరుగుడు దిశగా నీ విశ్వాసంతో ముందుకు అడుగులు వేయటం అనేటువంటిది ఎప్పుడైనా జరిగినదా? కలిగి ఉన్నటువంటి దానిని గట్టిగా పట్టుకునేటువంటి వాడుగా నీవు ఉంటున్నావా? ఒకవేళ నీలో గనక యజ్బెలి యొక్క పరిస్థితి ఉన్నట్లయితే దానిని నువ్వు మార్చుకుని మారు మనసు పొందవలసి ఉన్నది. ఒకవేళ అలాంటిది లేని పక్షంలో నీకున్నటువంటి దానిని నువ్వు గట్టిగా పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో ముందుకు అడుగులు వేయవలసినటువంటి అవసరము ఉన్నది. ఆ విధంగా ఉండునట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడు అనే తండ్రి, కృప కలిగిన దేవ, ఈ దినమందు తుయతయర సంగమునకు మీరు సెలవిచ్చినటువంటి యొక్క కొద్ది విషయములను గురించి మేము ధ్యానించినట్లుగా మాకు సహాయం చేస్తున్నారు. మీ పాదములకు వందనములు. మేము ఎల్లప్పుడూ మీ యొక్క సన్నిధిలో నిలిచి ఉండేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. కొద్ది విషయములలో ఉదాసీనముగా ఉండటం వలన మేము జారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. వియ్యం ఉండేటువంటి పరిస్థితులలోనూ, లోక సంబంధమైనటువంటి వాటితో కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితులలోనూ మేము ఉండకుండానట్లుగా మాకు సహాయం చేయండి. అటువంటి పరిస్థితి మాలో ఉన్నట్లయితే వెంటనే నీ యొక్క క్షమాపణ కోరి దాన్ని విడిచిపెట్టేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. అటువంటి పరిస్థితి లేనట్లయితే నీ అందు మేము నిలచిన వారిమై కొనసాగేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.